ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతుంది శ్రీమద్ భాగవతం దశమస్కంధం 3వ భాగం 62వ అధ్యాయం శ్లోకం 10. తస్యాం ఉషా దుహిత నామాం దుహిత స్వప్నే ప్రద్యుమ్న రతిం కన్యా అలభత కాంతేన ప్రాగ్ అద్రష్ట సుతేన సా. తస్యోషానామదుహిత స్వప్నే ప్రాద్యుమ్న్యారతిం కన్యాలభత కాంతేన ప్రాగ్ద్రష్టసుతేన సా. తస్య అతని ఉషానామక దుహిత తనయ స్వప్నే స్వప్నమున ప్రద్యుమ్న తనయంతో అనిరుద్ధుడు రతిం సంభోగించెను కన్య అలభత పొంది కాంతేన తన ప్రియుని ప్రాక్ పూర్వము అద్రష్ట చూడని శృతేన వినని సా ఆమె. అద్దం భాషం చెప్పింది ఏసి భక్తి స్వరూపాది వారి శిష్యులు. భావము భానువి కన్య ఉష పూర్వెన్నడు కనని వినని ప్రద్యుమ్న తనయంతో స్వప్నములో సమాగమనం పొందెను. భాష్యము ఇప్పుడు వర్ణించబడిన సంఘటన శివుడు ముందే తెలిపినటువంటి యుద్ధమునకు దారితీయగలదు. శ్రీల విశ్వనాథ ఠాకూర్ ఉష యొక్క స్వప్నం వివరించిది ఈ కింది శ్లోకమును విష్ణు పురాణం నందు ఉదహరించిది.
ఉషాబాణసుతా విప్రా పార్వతిం శంభునా సహ క్రీడంతీమపలోక్షోసే సహరం చక్రసే తదాశ్రయం.
భావము ఓ బ్రాహ్మణ బాణుని తనయగు ఉష పార్వతీదేవి శంభునితో కూడి క్రీడించుకున్నట్టు అదే అనుభూతి పొందవాలని తీవ్రంగా వాంఛించినది.
తతసంకల చిత్తాజ్ఞ గౌరీ తమహాభావిని అలమత్యాద్రమశీరం ససే.
భావము ఎల్లరి హృదయం నెరిగిన గౌరీదేవి అప్పుడు హృదయమునందు ఆ కన్యతో నీవింతగా కలిచెందవలదు, నీ భర్త నీవు వివరించే అవకాశము నీకు లభించగలదు అని పలికెను.
ఇత్తుక్తాతాసతాచక్రే కదేతీమతిమాత్మన కోవా భర్త మామేన్యాం పునరస్య పార్వతీ.
అది వినిన ఉష తనలో తాను కానీ అది ఎప్పుడు ఎవరు నా భర్త కాగలడు అని తలపోసింది. దాని బదులుగా పార్వతీ ఇట్లా పలికింది.
వైశాఖ శుక్ల ద్వాదశాం స్వప్నేయో అభిభవం తవ కరిష్యతి సేతసే భర్త రాజపుత్రి భవిష్యతి.
ఓ రాకుమారి, వైశాఖ శుక్ల ద్వాదశి రోజు నీ స్వప్నమందు భజించడి నీ భర్తే కాగలడు.
ఓం అజ్ఞాంతిమందస్య జ్ఞానాన్యంచలాకయ చక్షుం నిమితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధి శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సారస్వదేవి గౌరవాన్ని ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతకరాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి.
దశ్యోషానామ దుహిత స్వప్నే ప్రాద్యుమ్యారతిం కన్యాలభత కాంతేన ప్రాగ్రస్తసుతేన సా.
బాణుడి కన్య ఉష పూర్వెన్నడూ కనని వినని ప్రద్యుమ్న తనయంతో స్వప్నములో సమాగమం పొందెను. దీని భాష్యంలోని కృష్ణా చక్రవర్తి చెప్తున్నారు, చక్రవర్తి ఠాకూర్ వారు, విశ్వ ఉష తన స్వప్నం ముందు ఏ విషయాన్ని చూసింది అనే విషయాన్ని గురించి పార్వతీదేవత చర్చించిన విషయాన్ని విష్ణు పురాణంలో దాని గురించి వివరించడం జరిగింది. అయితే ఈ శ్లోకంలో ముఖ్యమైన అంశం స్వప్నంలో మనం విషయాన్ని గ్రహించడం లేదా అనుభూతి పొందడం అనేది ఇక్కడ చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది. మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇక్కడ ఎంతమందికి కళ్ళు వస్తుంటాయి? తెరబడి మీకు రావా? అందరికీ వస్తాయి కళ్ళు? నో డౌట్, కన్ఫర్మ్. ఓకే, కళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకు కళ్ళు వస్తాయి? వాట్ ఇస్ ద రీజన్? దేని ద్వారా కళ్ళు వస్తాయి? కోరికలు ఉంటే వస్తాయని వెంకటచేతన్ చెప్తా ఉన్నారు. గట్టిగా ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడు, అది అనుభూతి పొందినప్పుడు మనం పొందాం, అంతేనా? ఇంకేమీ ఎదురు? ఓకే, ఒక విషయం గురించి బాగా ఆలోచించేసి దాని గురించి ఎక్కువ చర్చించి అప్పుడు ఆ విధంగా మనం కలగంటాం అంటున్నారు. ఓకే, ఇంకేమీ ఎదురు? ఎక్కువ మనం ఏదైతే విషయాన్ని ఎక్కువ వింటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, అది మన కళ్ళ రూపంలో వస్తుంది. ఇంకా ఎస్ఎస్ ఈ కమింగ్ క్లోజర్, పూర్వజన్మలో ఉన్న విషయాలు కూడా మనకి రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకా ఆత్మ ఒక చోట ఉండదు, అది పరిభ్రమిస్తుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు కళలు దేని ద్వారా మనం పొందుతాం? ఎవరైనా జవాబు చెప్పగలరా? యా, ఈ కంపాయింట్, మనసు ద్వారా మనం కళలు కంటాం, బుద్ధి ద్వారా కాదు, ఈ దేహం ద్వారా కాదు, అంటే జడదేహమైన దీని దేంతో కాదు, కేవలం మనసు ద్వారా మనం కలగంటాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మనకు అంతర్గతంగా ఇంకో దేహం ఉంది, బహిరంగతంగా మనం ఏ దేహం చూస్తూ ఉన్నాం, కానీ అంతర్గతంగా ఇంకో దేహం ఉంది, అది సూక్ష్మ శరీరం. దానికి మనసు, బుద్ధి, అహంకారం ఈ మూడు లక్షణాలతో కలిగిన ఒక సూక్ష్మ శరీరం ఉంది, సచ్చిదానంద స్వరూపం, అది ఆత్మ. అయితే ఆత్మకుండా ఈ మూడు లక్షణాల్లోని మనసుతోటి మన ఈ కార్యక్రమాలని ఆదరిస్తూ ఉంటాం. అందులో మనసే చాలా ప్రధానమైంది అని ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఈ శ్లోకంలో మనం చర్చించినట్టు వర్ష కూడా తన యొక్క పూర్వవాసల్ని, అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఒక్క వయసులో ఒక రకమైన కళ్ళు మనం అనుభూతి పొందుతూ ఉంటాం. చిన్నపిల్లల వయసులో మన తోటపిల్లలతో ఆడుకోవడం లేదంటే క్రికెట్ వేయడం ఇష్టం, మంచి తినుబండలు తినడం, ఈ విషయాల గురించి మన మనసు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది కాబట్టి మన అవే మనం కళ్ళగంటూ ఉంటాం. యుక్త వయసు వచ్చాక దానికన్నా కళ్ళు మళ్ళీ పూర్తిగా మారిపోతాయి, ఆ ముందు ఉన్న కళ్ళకి ఇప్పటికి పూర్తిగా మారిపోతాయి. అప్పుడు మనం యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరైనా స్త్రీతో కలిసినట్టు కానీ లేదంటే వాళ్ళని మాట్లాడినట్టు కానీ లేదా వాళ్ళతో కలిసి రకరకాల కార్యక్రమం చేసినట్టు కానీ మనం కలగంటాం. యుక్త వయసు నుంచి కొద్దిగా ముందుకెళ్ళి మధ్య వయసులోకి వెళ్ళిన తర్వాత భార్య, పిల్లలు, కుటుంబ విషయాలు, ఆస్తి, ఈ వ్యవహారాల గురించి కలగంటాం, చికాకులు, వీటి గురించి మధ్య వయసులో మన నాకు గ్రోసం చెప్పచ్చు. ఇంకా ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరణ సమయం ఆశమైన తర్వాత ఏదైతే సంపాదించాము సంపద, దాన్ని ఎట్లా కూడబెట్టుకోవాలా, ఎట్లా దీన్ని ఉపయోగించాలి, ఏం చేయాలి, దాని గురించి టెన్షన్. ఈ విధంగా మనసు అన్ని రంగాల్లోని అన్ని రకాల భావాలను పొందుతూ ఉంటుంది, ఆ యొక్క వయసు యొక్క పరిమితి బట్టి పొందుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా ఉష కూడా తను యుక్త వయసులో ఉంది కాబట్టి తన యొక్క ప్రియునితో అసోసియేట్ చేసినట్టు కలిసినట్టుగా ఆమె ఉష కలిగినది, అది ఇక్కడ సన్నివేశం. అయితే ఎందుకు ఈ కళ్ళు వస్తాయంటే ఇక్కడ మనం చర్చించినట్టు చాలా మంది సమాధానం చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏ విషయాలు ఎక్కువగా మననం చేస్తామో, ఎక్కువగా వింటామో, ఎటువంటి కార్యక్రమం చేస్తామో దాన్నే మననం చేసుకుంటుంది మనసు. కొన్ని సమయాల్లో మనసు దాని అనుభూతిని పొందదు, తను ఏదో పని చేయాలి తీవ్రంగా అనుకుంటుంది కానీ అది జరగదు అనుకోని కారణాల, అప్పుడు దాన్ని లోడ్ చేసి ఉంచుకుంటుంది, లైక్ మైండ్ దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అన్నమాట. మనం నిద్రపోతున్నప్పుడు మనసు మేల్కుంటుంది, మేల్కొని మొత్తం ఉదయం సాయంత్రం ఏ కార్యక్రమం అయితే చేయలేకపోయిందో చేయలేని కార్యక్రమం అనేది కూడా చేసేట్టు చూపిస్తుంది అన్నమాట నిజంగా మన కళ్ళ ముందు. అందువల్ల మనం ఇంతకుముందు కనీముని వెరగండి, ఇంతకుముందు చూడలేదు, ఇంతకుముందు వినలేదు, వినలేని విషయాలు మనం వింటాం, ఎంతమంది చూడలేని విషయాలు కూడా మనం చూస్తాం కళ్ళు. ఆ విధంగా మనం ప్రభావితం అవుతుంటాం. దీనికి తీసుకున్నట్టయితే బద్ధజీవి కళలనే రథం మీద ప్రయాణం చేస్తుంటాడు కండిషన్స్ వల్ల. అంటే ఈ బహుజ్యోతిలో పూర్తిగా ఇరిగిపోయిన వ్యక్తి కళలు అనే రథం పైన ప్రయాణం చేస్తుంటాడు. ఏ విధమైన కళలు అంటే ఈ జగత్తులోని ఏ విధంగా అనుభూతి పొందాలి, ఆనందాన్ని పొందాలి, ఇది తీవ్రతాపత్రయం. దానికోసం అతడు ప్రతి చోట కూడా ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఆనందం దొరక, అంటే రాంగ్ ప్లేస్లో ఆనందం వెతున్నాడు కాబట్టి అతనికి సరైన ఆనందం కనబడదు. అందువిధంగా అతడు రకరకాల దేహాలు తీసుకుంటూ రకరకాలుగా ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. దీని చిన్న అనౌన్సర్ తీసుకున్నట్టయితే ఒక సర్దార్జీ ఒక ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ టీవీ ఎంత అని అడిగాడు. అప్పుడు షాప్ యజమాని చెప్పాడు, మూర్ఖుడా నేను నీ టీవీ అమ్మను పో అని చెప్పాడు. నేను ఇటువంటి వస్తువులు మీకు అమ్మను పో అని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క సర్దార్జీ, ఓహో మేబీ నేను సర్దార్ వేషంలో ఉన్నాను కాబట్టి ఇతను నన్ను సరిగ్గా గమనించట్లేదని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నీట్గా షేవ్ చేసుకుని, షేవ్ తీసేసి హెడ్ కోట్ వేసేసి నైట్ కష్టం ట్రిమ్ చేసుకుని మంచి సూట్ బూట్ వేసుకుని వచ్చాడు. మళ్ళీ సేమ్ షాప్ నెట్ వచ్చి, సార్ ఈ టీవీ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ యజమాని, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇటువంటి వస్తువులు అమ్మని చెప్పాను కదా, పో బయటికి అన్నాడు. ఇతనికి మరింత ఆశ్చర్యం, వాట్ దిస్, నేను ఎంతో ఆశ్చర్య యొక్క ఉత్సాహంతో టీవీ కొందామనుకుంటే ఇతరేంటి టీవీ అమ్మనని చెప్తాడని, ఓహో మేబీ నన్ను పసిగెట్టుంటుంటాడని గుర్తుపెట్టేసి ఉంటాడని మళ్ళీ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఘోష వేసుకున్నాడు. అంటే ముస్లిం చేసుకుంటారు కదా ఆడవాళ్ళు, బ్లాక్ డ్రెస్ విత్ మొత్తం తప్పేసుకుని చిన్నగా వచ్చాడు సేమ్ అదే షాప్కి. సార్ ఈ టీవీ ఎంత అని అడిగాడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉంది లేదా, ఎన్నిసార్లు వస్తావు, నీకు చెప్పిందే చెప్తాను, నీకు ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని అమ్మేది లేదు, పండుగ అని చెప్పాడు. అప్పుడు ఈ సర్దార్జీ బాగా ఆలోచించి, సార్ నా చిన్న సందేహం, నేను ఇన్నిసార్లు రకరకాల డ్రెస్ మార్చి వచ్చినా కూడా మీరు ఎట్లా పసిగట్టేస్తున్నారు, దీనికి ఏమైనా క్లూ ఉంటే చెప్పండి, నాకు అది అర్థం కావట్లేదు. అప్పుడు ఆ షాప్ యజమాని చెప్పాడు, వారు మూర్ఖుడా నువ్వు అడిగే వస్తువు టీవీ కాదు, అది వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్ టీవీ అంటే నేను ఎట్లా పడుతుంది, పోయి అన్నాడు. అని చెప్పినప్పుడు ఆ సర్దార్జీకి అర్థమైంది, నేను వాషింగ్ మిషన్ టీవీ అనుకుంటున్నాను. సిమిలర్లీ మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల దేహాలు తీసుకుంటూ వచ్చి ఆనందం దొరకని ప్రదేశంలో దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా వ్యక్తి ఆ యొక్క సర్దార్జీ ఒక వేషంలో వచ్చి ఆ టీవీ అంత అడిగాడు, అది యాక్చువల్గా టీవీ కాదు వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్ టీవీ అనుకుంటాడు. అదేవిధంగా మనం ఒక దేహంలో వచ్చి ఈ దేహంలో ఈ ప్రపంచంలోని ఆనందం ఈ ప్రయత్నం దొరుకుతుంది అనుకుని ప్రయత్నం చేస్తున్నాం, విఫలమైపోతున్నాం. మళ్ళీ ఇంకో దేహంలో వస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఆనందం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తాం, అక్కడ విఫలమైపోతున్నాం. ఇలా రకరకాల దేహాలు మారుస్తూ మారుస్తూ అనంతకాలంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తాం కూడా, బికాజ్ వీఆర్ కండిషన్, బద్ధులు అయిపోయి ఉన్నాం కాబట్టి. ఈ విధంగా మనం ఆ యొక్క ఆనందం కోసం తీవ్ర పరితాపం పొందుతూ ఉంటామని ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క మనసే అన్నిటికీ ప్రభావితం కాబట్టి ఎందుకు ఈ విధంగా ప్రభావితం ఉంది మనసు అంటే, ఈ మనసులో అనంతకాలంగా కోరికలు తీవ్ర వాంఛితనే శత్రువు మనలో స్థానమే ఉంది. దానికి మూడో అధ్యాయం భగవద్గీత 3:40 శ్లోకంలోని ఇంద్రియాణి మనోబుద్ధి అశ్వాదిష్టానం వచ్చితే ఏతై విమత శేష జ్ఞానమావతి దేహం అని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఓ అర్జున, బద్ధజీవుణ్ణి ఈ జగత్తులో బంధించడానికి మూల కారణమైనవి మూడున్నాయి. అవి ఇంద్రియాలు మనసు బుద్ధి అనేవి. వీటిలో నీ యొక్క శత్రువు దాగుని ఉన్నాడు. ఎక్కడ శత్రువు ఉన్నాడు తెలిస్తే కదా మనం సులభంగా ఆ యొక్క వ్యక్తిని పట్టుకెళ్తాం. శత్రువు తెలియనప్పుడు మనం ఏ ప్రాంతంలో అయితే కూడా శత్రువు మనం దొరకనందు వల్ల ఆ ఇబ్బంది ఎదుర్కొనే ఉంటాం. అందువల్ల ఈ మూడు ప్రాంతాల్లోని శత్రువు వసించున్నాడు కాబట్టి ఆ శత్రువును ఎప్పుడైతే నిర్బంధిస్తావో బంధిస్తావో అప్పుడు నువ్వు ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడగలుగుతావు అని కృష్ణుడు చెప్తాడు. కామం జీవుని నిర్జ్ఞానం ఆవరించి అతను మోహింపజేయను. మరి ఎవరు శత్రువు అంటే కామము అంటే ఇంద్రియ తృప్తి. నేనే అనుభవించాలి, భోగించాలనే తీవ్రమైన వాంఛ. ఈ కారణం ద్వారా మనం ఈ యొక్క ప్రపంచంలో చిక్కుని ఉన్నాం అని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. మరి అటువంటి యొక్క ఈ కామం అనేది ఎంత భయానకమైంది అనేది సభ్యసమాజం మనం చూస్తున్నాం. ప్రపంచ సర్వేలో తెలిసింది ఏంటంటే ప్రపంచంలో అత్యధికమైన నేరాలు, హత్యలు, దోపిడీలు దేంతో జరుగుతున్నాయంటే ఈ యొక్క లైక్ ఏమంటారు ఇల్లీగల్ సెక్స్, అంటే భార్య కాకుండా ఇతర స్త్రీలతో సంగమించడం అనే విషయాల గురించి బాగా ప్రభావితం అవుతుంది. అందువల్ల దాన్ని తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎన్నో రకాల దోపిడీలు కానీ, హత్యలు కానీ, లేదంటే దారుణాలు కానీ చేయడం జరుగుతుంది. అందులో ప్రపంచంలో అత్యంత భయానకమైంది, బలవత్తరమైంది ఈ కామ అనేది మనకి అర్థమవుతుంది. మరి దాన్ని ఈ మనసులో స్థిరమైన దాన్ని ఆ దాన్ని ఎట్లా మనం తిరిగి మనం కృష్ణ చేత నమ్మకం చేసుకోవచ్చు అని చెప్పినట్టు చూసినట్టయితే దాన్ని కృష్ణ ఏం చెప్తానంటే ఇక చంచలహి మన కృష్ణ సారీ ఎతో ఎతో నిశ్చలతి మన సంచలమత్తరం తతస్థతో నియమిత్యవ ఆత్మనీయ వసన్నయ్య అంటున్నాడు. అంటే చంచలమైన మనస్సు అస్థిరం కావడం కారణంగా మనస్సు ఎక్కడ పరిభ్రమించను దాన్ని తిరిగి ఆత్మయందు వశం చేసుకుని వాళ్ళను అని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. మనం ఎన్నెన్నో కార్యం చేస్తున్నప్పటికీ ఒకే సమయంలో ఎన్నో రకాలుగా మనసు ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు మీరు భాగవతం క్లాస్లో కూర్చున్నారు, నేను భాగవత ప్రవచనం చెప్తా ఉన్నాను, మీరు వింటున్నారు, అదే సమయంలోనే ఎంత తొందరగా తరగతి పూర్తవుతుందా, నేను నా సేవకు వెళ్ళాలి, కొంతమంది తొందరగా ప్రసాదం తీసుకుని వేరే కార్యక్రమం చేయాలని, కొంతమంది ఇంతకుముందు పలానా ప్రభుత్వం మాట్లాడాను, ఆ ప్రభు ఆ పని చేసేసాడు చేయలేదా దాని గురించి, ఇట్లా ఒక ప్లేస్లో ఉన్నప్పటికి కూడా మనసు ఇతర ఇతర కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తూనే ఉంటుంది. అంటే ఒకేసారి ఎన్నో రకాల కార్యక్రమం చేయగల శక్తి మనసు కలిగి ఉంది. అందువల్ల దాన్ని ఎటువైపు ప్రారంభించినప్పుడు కూడా తిరిగి ఈ యొక్క కృష్ణ చేతన మార్గంలోకి లేదంటే ఆత్మ ఎందు అంటే భగవత్ కార్యక్రమంలోకి నిమగ్నం చేయాలి, అట్లా చేసినప్పుడే నువ్వు చేయగలుగుతావని నిగ్రహించగలుగుతావని కృష్ణుడు చెప్తున్నాడు. దానికి అర్జునుడు చెప్తున్నాడు ఇది చాలా కష్టమైంది, ఎందుకంటే ఈ యొక్క శ్లోకం ఏంటంటే 6:34 శ్లోకంలోని చంచలహి మన కృష్ణ ప్రమాది బలవర్ధనం తత్సనిగ్రహమని వాయువరివ సుదర్శకురం అంటున్నాడు. ఈ యొక్క మనసు చాలా కల్లోలపూరితమైంది, చాలా బలవత్తరమైంది, చాలా శక్తివంతమైంది, చంచలమైంది, 4 రకాల గుణాలు కలిగి ఉంది. ఇది చాలా చంచలం, ఎప్పుడు కూడా ఒక దేశం స్థిరంగా ఉండదు, రకరకాలుగా పరిభ్రమిస్తుంటుంది. అదే సమయంలో కల్లోలు పూర్తమైంది, ఎప్పుడు ప్రశాంతం ఉండదు, ఎప్పుడు డిస్టర్బ్, ఆల్వేస్ డిస్టర్బ్. ఎందుకు డిస్టర్బ్? తన ఇంద్రియతృప్తి కార్యక్రమం నెరవేరలేదు కారణంగా అది ఎప్పుడు కూడా డిస్టర్బ్గా ఉంటుంది. అదే సమయంలోనే చాలా దృఢమైంది. ఎందుకోసం? ఆ ఇంద్రియతృప్తి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలని తీవ్రమైన పట్టుదలు కలిగి ఉంది. అదే సమయంలో చాలా బలవత్తరమైంది కూడా, అంటే తను అనుకున్న పని నెరవేర్చుకోవడం కోసం ఎంతమైనా తీవ్రత కూడా శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల మనం ఏదైనా ఒక ఇంద్రియతృప్తి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు బుద్ధి ఆ కార్యక్రమం చేయొద్దని నిగ్రహించినప్పటికీ కూడా బుద్ధిని కూడా అది కొన్ని సమయాల్లోని ఆధీనం తీసుకుని ఆ ఇంద్రియతృప్తి కార్యక్రమంలో నిమగ్నం అయ్యే విధంగా మనం ప్రారంభం చేస్తుంది. మరి అటువంటి ఈ యొక్క కష్టతరమైన మనసుని మనం ఏ విధంగా నిగ్రహించుకోవచ్చు, మరి ఏది వీలవుతుందా అని మన సందేహం రావచ్చు. అదే అంశాన్ని అర్జునుడు కూడా అడుగుతున్నాడు శ్రీకృష్ణుని. అప్పుడు కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అసంశయం మహాబాహు మనో దుర్దిగ్ధం చలం అభ్యాసైన కౌంతేయ వైరాగ్యం ముచ్చితే అంటున్నాడు. సంశయం లేదు, ఖచ్చితంగా ఆత్మ యొక్క మనసు నిగ్రహించడం వీలు కాని పనే, కానీ జరగడానికి పని అంటే కాదు, అది జరుగుతుంది. ఎట్లా అంటే ఒక ప్రాక్టీస్, క్రమశిక్షణ మీద అన్నారు. అభ్యాసైన యుక్తైన అంటే తెలివితేటలతో క్రమంగా ఆచరించడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా. దాని ఇంకోటి వైరాగ్యం ముచ్చితే, వైరాగ్యం అంటే ఈ భౌతిక ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, లేదా దూరంగా పోయి కొండలు దాక్కోవడం కాదు, లేదా అన్ని పరిసరాలను దూరంగా ఉండకూడదు కాదు. వైరాగ్యం అంటే ఇంద్రియతృప్తి కార్యక్రమాల పట్ల విముఖత కలిగి ఉండవు, అది వైరాగ్యం. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో అప్పుడు నీ మనసును నిగ్రహించగలుగుతావు, అది ఒక్కటే సరైన మార్గము అని చెప్తున్నాడు. మరి మనసు భావప్రేరితమైంది. లాస్ట్ మంత్ దగ్గరలో ఎవరు ఉత్తమ శ్లోక ప్రభు కూడా ఈ మనసు గురించి చాలా విషయాలు చెప్పారు. అది భావ ప్రేరితమైంది, ఎప్పుడు కూడా అనుభూతిని భావాల ద్వారా పొందుతూ ఉంటుంది. మరి అటువంటి భావపూరితమైన మనసుని మనం ఎట్లా అడుగులో తీసుకోవచ్చు అని దానికి ఓ చిన్న మనం అనాలసిస్ తీసుకున్నట్టయితే, మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నెన్నో వ్యాపార పేటలు, లేదంటే బిల్ బోర్డ్స్, నిద్ర రకరకాల నాయిస్ వినిపిస్తుంటాయి, సౌండ్స్ వినిపిస్తుంటాయి. మనం చూసిందే చూసి వినిందే విని జరిగిన కార్యక్రమాలే మనం చేస్తూ ఉన్నప్పుడు మనసు ఆ యొక్క విషయాల పట్ల ఆకర్షిపోతుంది. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, అక్కడ పలానా సబ్బు కొనండి, ఈ సబ్బును మీరు వాడినట్టయితే అద్భుతమైన సౌందర్యాన్ని పొందుతారు, ఎంతో ఆకర్షణ కనిపిస్తారు అని పెద్ద బోర్డు చూశారు మీరు. ఆ ఏముందిలే అని మనం పరిచయం కొద్ది ముందుకు వెళ్తాం, ఇంకో పెద్ద బోర్డు కనిపించింది, ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్ద బోర్డు కనిపించింది. సరే మనం అంత సీరియస్ తీసుకోం. ఈలోపు అక్కడి నుంచి ఎవరో ఇంకో వ్యక్తి వ్యాన్లోని పలానా సబ్బు కొనండి, మీరు కొంటే ఎంతో అద్భుతంగా ఆకర్షణంగా ఉంటారు అని పెద్ద మైక్లో లౌడ్ వాయిస్లో పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చూశారు విన్నారు ఆయన కూడా ఓకే అని మనం పరిచయం. ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి టీవీ ఆన్ చేస్తాం, ఆన్ చేయగా టెంటైన్ పలానా సబ్బు కొనండి, మీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు అని వస్తుంది. అనేసరికి మనం కొంచెం సందేహం వస్తుంది, నేను బాగా చూశాను బాగా విన్నాను, మేబీ ఇది బాగా ఉండొచ్చేమో, కొద్దిగా సంశయాలు పడతాం. నేను అదే సమయంలో మన ఫ్రెండో లేదా పక్కన వ్యక్తితో ఏరా సబ్బు కొన్నావు చాలా బాగుంది అంటే మరి ఇంకేమీ అనుగ్రహం, నేరుగా డబ్బులు పెట్టుకుని షాప్కి వెళ్తాం, ఆ సబ్బు ఉండకు అని అనిపిస్తుంది. అంటే చూసిన వస్తువునే చూడడం ద్వారా, విని విషయాన్ని వినడం ద్వారా, చేసిన వ్యక్తితో మనం సాంగత్యం చేయడం ద్వారా సులభంగా ఆ వస్తువు పట్ల మనం ఆకర్షణ పొందాం. ఇది ఇన్ జనరల్ మనం చేసే యాక్టివిటీ, దానికి మేము ఒప్పుకుంటారా? మనం చూస్తాం సేమ్ ఇన్ ద సేమ్ వే మన మనసుని ఇక్కడ హితవేతనిచ్చేది మన సంచలన స్థిరం, ఎంత ఎంత పరిమించినప్పుడు కూడా దాన్ని మనం కృష్ణ చైతన్య కార్యక్రమాలకు ఆత్మభర్శనం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ సేమ్ ఈ ప్రాసెస్ని మనం కృష్ణ చైతన్య కార్యక్రమాలకు మార్చుకున్నట్టయితే ఆత్మ కూడా అదే కార్యక్రమాలకి ఆకర్షణ పొందుతుంది. అనాలిసిస్ తీసుకున్నట్టయితే, ఇదే అనాలిసిస్ మనం రివర్స్ చేసుకున్నట్టయితే, చూసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చూడడం, ఏంటి చూసిన మళ్ళీ మనం చూడడం, దాని మీద తీసుకుంటే స్క్రిప్చర్స్ శాస్త్రాలనే మలిపరిగా మళ్ళీ మళ్ళీ చదవడం. ఒకసారి ఈ విషయం తెలిసే ఉండొచ్చు, ఎంతమందికి ఈ యొక్క కుషానిద్దల ప్రణయ విషయం అనేది తెలియదు, చాలా మందికి మహాభారత విషయాలు తెలుసు, లేదంటే ప్రహ్లాద మహారాజు స్టోరీస్ తెలియదు, ఎంతమంది భాగవతాలు ఎంతమంది మనం వెళ్ళలేదు, వింటనే ఉన్నాం, మనం చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, పెద్దకి వింటా ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, కానీ మళ్ళీ చదువు. ఆ విధంగా శాస్త్రాలు మళ్లీ 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 చదవడం ద్వారా నెక్స్ట్ వినడం, ఇక భాగవత తరగతిలో అదే అంశాన్ని నువ్వు మళ్ళా మళ్ళా వినడం ద్వారా, రకరకాల వైష్ణవుల దగ్గర నుంచి ఆ అంశాన్ని మళ్లీ మళ్లీ వినడం ద్వారా, అదే సమయంలోని ఆచరించే వ్యక్తులు ఎవరైతే విని విని ఎవరైతే చదివి చదివి దాన్ని ప్రత్యక్షంగా వారి జీవితంలో అనుసరించి వెళ్తూ ఉన్నారో ఆ వ్యక్తుల సాంగత్యం తీసుకోవడం ద్వారా నీలో ఆ కృష్ణ చైతన్య కార్యక్రమాన్ని ఆచరించాలనే ప్రేరణ మీకు సహజం కలుగుతుంది, నేచురల్. ఆ విధంగా కలిగినప్పుడు మనం వితౌట్ ఎనీ డౌట్ మనం కృష్ణ చైతన్యం తీసుకుని ముందుకు వెళ్ళిపోతాం, వితౌట్ ఎనీ డౌట్, నో డౌట్. ఇక్కడ మనం ఎన్ఎస్ సర్వీని తీసుకోవచ్చు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే మనకు ఒక సందేహం వస్తుంది, ఏం ప్రభు మీరు అంత బాగా చెప్పేశారు, మనందరికీ మూల కారణం మనసే కదా, ఈ మనసు వల్లే మనం అంతా ఇరిగిపోయామని చెప్పేస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు మీరు చర్చించుకున్న అంశంలోని ఉషా అనిరుద్ధుని పట్ట కళలో ఆ విధంగా వ్యామోహం చెందింది, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని మీకు సందేహం రావచ్చు. వస్తుంది రాడదా? చూడవచ్చు, కత్తికి వస్తుంది. అయితే దీన్ని మనం ఆన్సర్ జవాబు ఏమని చెప్పుకోవాలంటే, శాస్త్రంలో చెప్పబడిన ఈ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో తాత్కాలికంగా వాళ్ళు ఆ విధంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు కండిషన్స్ ఉంచుకారు, ముక్త జీవులు. మనం ఈ జగత్తులో బద్ధ జీవులం కాబట్టి మనని ఈ బద్ధస్థితి నుంచి ముక్త స్థితి వైపు తీసుకెళ్ళడం కోసం భగవంతుడు స్వయంగా తన యొక్క దివ్యమైన లీలు జగత్తులో అవతరించి చేసినప్పుడు ఆ యొక్క లీల ద్వారా మనం అవగాహన చేసుకుని ఆ యొక్క కృష్ణుని పట్ల ఆకర్షణని పెంపొందించుకోవడం కోసం వాళ్ళు ఆ విధంగా యాక్ట్ చేస్తున్నారు. అంతే, దేవదేవ శ్రీకృష్ణ భగవానుడు అనే బస్సులోని ప్రారంభంలోని ప్రభాదర్ రాస్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలో అవతరించిన దివ్యమైన లీలు చేయడానికి వస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ఈ ముల్లోకాల్లో ఉన్న అందరు దేవతలకు కూడా తన యొక్క సందేశాన్ని పంపించాడు. భగవంతుడు అవతరిస్తున్నారు, మీరందరూ మీ యొక్క పరివారంతో భగవంతుని లీల్లో భాగస్వాములు కండి అని చెప్తాడు. అందరూ ఆ దేవతలందరూ కూడా వచ్చి భగవంతుని దివ్యమైన లీలలో భాగస్వాములయ్యారు. మరి వాళ్ళందరూ ఎవరు? ముక్త జీవులు, మనలాంటి బద్ధ జీవులు కాదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సుమారు పర్సన్ ఉన్నాడు, ఆయన అమెరికా నుంచి మన భారతదేశంకి వచ్చాడు అనుకున్నాం, వద్దు అమెరికా వద్దు ఇండియన్ ప్రెసిడెంట్ అనుకున్నాం, ఇండియన్ ప్రెసిడెంట్ సడన్ గా ఆయన తిరుపతికి వచ్చాడు. ఆయన ఒకటే వస్తాడా? ఒకటే వస్తాడా? రాడు. ఆయన తర్వాత మొత్తం పరివారం వస్తుంది అంటారు. ఓ చట్టంతో వచ్చి ఈ ప్రదేశంలో వాళ్ళు ముందే వచ్చి సెట్ చేసుకుంటారు. ఆ యొక్క ప్రెసిడెంట్ సౌకర్యమైన వసతి పొందడం కోసం, అతను చేసిన కార్యక్రమాలు సహాయపడడం కోసం, రకరకాల పనుల కోసం వ్యక్తులందరూ వస్తారు. ఎవరు ఇక్కడ ఎవరు ఉండరు, అంత వాళ్ళే వస్తారు. ఎందుకు, అతనికి ఏం కావాలో వీళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అందులో వాళ్లే వచ్చి ఈ కార్యక్రమం ఆచరిస్తారు. అదేవిధంగా భగవంతుడు దివ్యమైన లీలు భవజ్యోతిలో చేసినప్పుడు ఆయనకు అనుయాయులు, ఆయనకు పవిత్ర భక్తులే ఈ భవజ్యోతిలో అటువంటి రకరకాల దేహాలు తీసుకుని వస్తారు. దే ఆర్ యాక్టింగ్, నటిస్తున్నారు. ఇక్కడ నటన కార్యక్రమం చేసి మనకి ఉదాహరణ ప్రయత్నం చూపించి మీరు ఈ విధంగా బద్దులై ఉన్నారు, కానీ మీరు ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ యొక్క దివ్యమేళల పట్ల ఆకర్షితులు అవుతారో మీరు ఆ బద్దస్థితి నుంచి ముక్త స్థితి పొందుతారు, లేదా భగవంతుని ప్రేమ పొందగలుగుతారు అని ఆయన తెలియజేస్తాడు. అందువల్ల వాళ్ళని మనం సాధారణమైన వ్యక్తులుగా చూడకూడదు అనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అండ్ మరి అదే సమయంలోని భగవంతుడు కూడా చెప్తున్నాడు 15:5 మమయాంచో జీవలోకే జీవభూత సాధన మనుష్యాన్ని పక్కుస్థాని కష్టతి అంటున్నాడు. మమయ అంశం, మీరందరూ కూడా నాలోని అంశలే. ఎవరైతే దేవతలున్నారో, లేదంటే ఉన్నత లోకంలోని వ్యక్తులున్నారో, మన భౌద్ధికతలో మనం ఉన్నామో, అందరూ కూడా భగవంతుని అంశమే, ఎవరు కూడా వేరేది కాదు. కానీ మనం మాత్రమే ఈ జగత్లో కర్షతి సంఘర్షణ అనిపిస్తున్నాం, మనసుతో కూడిన ఆరింద్రియాలు. ఇక్కడ మనకుండే 5 ఇంద్రియాలు కదండి, ఏం ప్రభు మీరు 6 ఇంద్రియం చెప్తున్నారు? 6 ఇంద్రియం మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని. జ్ఞానేంద్రియాలు అనేవి కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. ఈ 5తో పాటు కాకుండా 6 ఇంద్రియం మనసు. ఈ 6 ఇంద్రియాలతోని ఈ యొక్క కర్షతి మీన్ త్రిగుణాలతో ఎరుగుపోయి ఇక్కడ మనం గొప్ప సంఘర్షణ అనిపిస్తూ ఉన్నాం, కేవలం మనం మాత్రమే. అందరూ ఈ కణ సంఘర్షణ నుంచి మనం బయటపడడం కోసం మనం ఎప్పుడైతే కృష్ణ యొక్క దివ్యమైన లీలని మననం చేస్తామో, లేదా చదువుతామో, భగవంతుడి దివ్యనామాన్ని మనం ఎప్పుడైతే జపం చేస్తామో, ఆ యొక్క భగవంతుడి సేవలో నిమగ్నం అవుతామో, అప్పుడు సహజంగా మనసు ఆ యొక్క విషయాల పట్ల, భగవంతుడి పట్ల ఆకర్షణ పొందుతుంది. తద్వారా మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఉన్నతిని పొందగలుగుతాం. దానికి శ్రీమద్భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం చివరి శ్లోకంలోని ప్రభుపాదుడి భాషలో ఏమని రాస్తానంటే, మనస్సు శుద్ధముగా లేనివాడు కృష్ణుడు గాని లేదా ఆయనపై శ్రద్ధ, కృష్ణుడిపై శ్రద్ధాభక్తిని పొందలేడు, పడవలు కాదు అని చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడటువంటి మనసు శుద్ధంగా అవుతుందంటే, ఈ యొక్క చేసే కర్మలు పవిత్రంగా లేనట్టయితే మనసు శుభ్రం కాదు, లేదా పవిత్రంగా ఉండదు. మరి ఆ చేసే కర్మలు ఏంటంటే ఆహారము, నిద్ర, కర్మలు, ఇతర దైనందిక యాక్టివిటీస్. వీటన్నింటినీ కూడా మనం ఎత్తు పవిత్రీకరణ చేసుకుంటామో అప్పుడు మనసు పవిత్రం అవుతుంది. ఆ పవిత్రమైన మనసు ద్వారా మనం కృష్ణుడి కార్యక్రమాల పట్ల, లేదా కృష్ణుడి భక్తి పట్ల శ్రద్ధ మనం వహించగలుగుతాం. అదొకటి వీలవుతుంది. దానికి మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మళ్ళీ 6వ అధ్యాయంలోని యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నావ బోధస్య లో యోగో దుఃఖభవతి అంటున్నాడు. ఎవరైతే నియమితమైన ఆహారాన్ని, నియమిత నిద్రని, నియమితమైన కార్యక్రమాలని ఆచరిస్తాడో అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందగలుగుతాడు. ఒకవేళ వాటిని లేనట్టయితే అతను ఆధ్యాత్మిక మార్గంలో, అంటే కృష్ణుడికి భక్తి మార్గంలోనే అభివృద్ధి చెందడం చాలా కష్టంగా అవుతుంది అంటున్నాడు. మరి ఇటువంటి విధానాన్ని మనం ఎట్లా చేయొచ్చండి, మనకు ఆ సందేహం రావచ్చు. దానికి ఒకటే ఆన్సర్, కృష్ణ చైతన్యం మనం సులభంగా తీసుకోవడం జరిగింది. ప్రభుపాదాలు మనకి ఇచ్చిన గొప్ప యొక్క విధానము, ఎటువంటి సంశయం లేకుండా మనం ఆ యొక్క మార్గంలో అనుసరించినట్టయితే మనం త్వరితగతిని ఆ కృష్ణుని పట్ల ఆకర్షణని ఆయనకు భక్తులు స్త్రీలు అవడానికి సహాయపడుతుంది. మరి ఈ పద్ధతులు మనందరికీ ఆచరించగలవి, ఇందులో కష్టమైనవి ఏమీ లేవు, చాలా ఈజీ. మనమేమి ఆహారం మానేసి ఉపాసన ఉండాల్సిన పని లేదు, లేదంటే గొప్ప గొప్ప ఆసనాలు వేసి తల కిందగా వేలాడి రకరకాల యోగాభ్యాసం చేసిన అవసరం లేదు, లేదంటే జ్ఞానాన్ని అర్జించడం కోసం తీవ్రమైన తపస్సులు తీసుకునే పని లేదు, గొప్ప గొప్ప పుస్తకాలు చదవాల్సిన పని లేదు, చర్చలు చేసిన అవసరం లేదు. సరళంగా భగవంతుని నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే దివ్యనామాన్ని మనం ఎప్పుడైతే నిరంతరం జపం చేస్తామో, భగవంతుని శాస్త్రాలు నిరంతరం ఎప్పుడైతే మననం చేస్తామని చదువుతామో, లేదా భగవత్ కార్యాలలో నిమగ్నం అవుతామో, లేదా శాస్త్రాలని భగవత్ ప్రవర్తుల నుంచి మళ్లీ వింటామో, ఆ విధంగా చేయడం ద్వారా మనసు ఆ విషయం పట్ల ఆకర్షణ పొందుతుంది అని ఇక్కడ మనం అవగత అవుతుంది. అందులో ఇక్కడ ఈ శ్లోకంలో మనం చర్చించినట్టుగాను ఈ యొక్క ఉష ప్రద్యుమ్న తనైన అనుజంతోని స్వప్నంలో కలుసుకున్నట్టుగా, ఆయనతో కలిసి విహరించినట్టుగా ఆమె అనుకుంది. అందులో నెక్స్ట్ శ్లోకంలో ఆమె తను అదే భావంతో అకస్మాత్తుగా నిద్ర నుంచి మేలుకుని నా ప్రియ ఎక్కడున్నావని గట్టిగా అరిచింది. కొన్ని కొన్ని సమయంలో మనం కూడా బుక్ డిస్కషన్లో కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, తీవ్రమైన టెన్షన్ ఉందనుకోండి, నిద్రలో పుస్తకాలు అడిచి పెట్టే అరుస్తుంటాం, నిద్రలో అరిచేస్తుంటాం. అంటే మన మనసు ఆ విషయాల పట్ల పూర్తిగా పరిభ్రమించింది అనమాట. అప్పుడు మనం మన చుట్టుపక్కల వ్యక్తులతో ఉన్నట్టు, మనం వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం ఫీల్ అవుతుంటాం. ఇది చాలా మంది అనుభవం ఉంది, కొంతమంది ఎవరమంది కదా ఉంది, ఎవరికైనా ఉంది అటువంటి అనుభవం, లేకపోతే ఎవరైనా చూసారా మీరు ఎవరిన చూడలేదా? ఇది జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ యొక్క విషయాల పట్ల మనిషి ఎంతో ప్రభావితమైంది కాబట్టి. మరి ఎప్పుడు మనసు అటువంటి స్వప్నాన్ని పొందుతుందంటే, మూడు రకాల స్లీప్స్ ఉన్నాయి, నిద్రలు ఉన్నాయి. ఆ మూడు రకాల నిద్రల్లోని లాస్ట్గా ఉండే నిద్రకే స్వప్నావస్థ, అక్కడే మనం యొక్క నిద్ర ఉంది. మొట్టమొదటి ఈ యొక్క జాగృత. జాగృత అంటే మనం నిద్రలోకి వెళ్తూ ఉంటాం, ఇంకా నిద్రపోం, నిద్రలోకి వెళ్తూ ఉంటాం. ఏమైనా చిన్న అలగడైనా మనం లేచి ఎవరైనా ఉంటాం. నెక్స్ట్ ఉండేది సుషుప్త, అంటే ఆ యొక్క జాగ్రత్త వ్యవస్థ నుంచి ఇంకొద్ది డీప్ స్లీప్లోకి వెళ్ళామంట కొంచెం. అప్పుడు ఎవరైనా అంటే తట్టు లేస్తే మేల్కుంటాం, ఎవరో మనం చెప్పు చేయకపోతే మనం మేల్కోం, స్టిల్ ఇంకా డీప్ స్లీప్లో ఉంటాం. కానీ స్వప్నావస్థ అంటే అప్పుడు డీప్ స్లీప్, అప్పుడు మనం టపట్లు కొట్టినా కూడా లేవు, లేదా గట్టికి పట్టినా కూడా లేవు, అప్పుడు మనం చాలా డీప్ స్లీప్. ఆ సమయంలో మాత్రమే నిద్ర కళ్ళగంటాం. సుషుప్త వయసులోని, జాగ్రత్త వయసులోని మనం సమయంలోని మనం కళ్ళగనే అవకాశమే లేదు, కేవలం స్వప్నావస్థలోనే పొందుతాం. మరి ఆ స్వప్నావస్థలో పొందే ఈ కళల్ని ఇవన్నీ కూడా మనసు దైనందిన జీవితంలో చేసిన కార్యక్రమాలను తిరిగి తిరిగి మనం చేసుకుని అటువంటి అనుభూతిని పొందుతుంది అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. మరి మనం కూడా అటువంటి స్వప్నాలనే ఉన్నాం. రకరకాల దేహాలు తీసుకుంటూ పగటపూట కంటున్నాం, కొంచెం రాత్రిపూట కలుగుంటున్నాం, రాత్రిపూట కళ్ళు మామూలుగా అనుకుంటున్నాం, కొంచెం పగటపూట కలుగుంటున్నాం. అంటే మనం కళ్ళు తెరిచే ఉంటాం, అన్ని కూడా కళ్ళగంటూ ఉంటాం. రాత్రిపూట కళ్ళు మూసుకునేందుకు కళ్ళగంటాం, పగటపూట కళ్ళు తెరిచి కలుగుంటాం. ఈ విధంగా మనం ఆ కళ్ళనేంటి ఇంద్రియతృప్తి కార్యక్రమ విషయాలు పూర్తిగా నిమగ్నమై వీటినే భోగించాలి, వీటిలోనే నిమగ్నం కావాలనే తీవ్రమైన ప్రేరణ ఆస్తుని మన జీవితం గడుపుతూ ఉన్నాం. ఈ విధంగా రకరకాల దేహాలు మార్చుకుంటూ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎప్పటికీ కూడా ఆ యొక్క ఆనందాన్ని కానీ లేదా సంతృప్తి కానీ మనం పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆనందానికి సంతృప్తిని పొందే ప్రదేశం కాదు అనే విషయం మనం తెలియట్లేదు. అంటే స్వప్నావస్థ అంటే నిద్ర, మనం కూడా నిద్రలో ఉన్నాం. అజ్ఞానం వాడికి నిద్ర అంటే అజ్ఞానము. అందుకని మనం ఫస్ట్ నుంచి చదువుకున్నాం కదా, ఓం అజ్ఞానం తిమిరం దశ. మనం అజ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం లేకుండా ఉండే స్థితి. అటువంటి స్థితితో మనం తిమిరం దశ అంటే కొన్ని సమయాల్లో మనకి ఆపరేషన్ చేసినప్పుడు మన బాడీకి ఇంజక్షన్ ఇస్తారు, మత్తు ఇంజక్షన్. అప్పుడు అది ప్రదేశం అంతా పూర్తిగా తిమిరవుతుంది. నీకు కత్తి పెట్టుకోసం తెలియదు, కొట్టినా తెలియదు, కాసినా తెలియదు. ఆ విధంగా తిమిరం దశ అంటే మనం ఇక దేహము ఈ యొక్క ఇంద్రియ మనసు ఈ యొక్క దేహంతో మిళితమయ్యి మన యొక్క అజ్ఞానంతో ఈ యొక్క తిమిరి పెట్టుకుంటామంట. మనం నిజాన్ని గ్రహించలేకుండా ఉన్నాం. మనం ఎన్నిసార్లు విషయాలు చెప్తున్నా కూడా మనం అవగాహన చేసుకున్న దశలో ఉన్నాం. అందులో అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు మనకి చక్షుష అంటే జ్ఞాన చక్షుని ఇస్తాడు. ఆ విధంగా మనం దాని నుంచి విషయాన్ని గ్రహించి మనం ఈ బద్ధస్థితి నుంచి ముక్త స్థితి వైపు లేదా కృష్ణుని భక్తి మార్గం వైపు మనం ప్రయాణించగలుగుతాం అని తెలుస్తున్నమాట. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రఘునందన్ ఠాకూర్ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి. రఘునందన్ దాస్ ఠాకూరు, తర్వాత కృష్ణా చక్రవర్తి ఠాకూర్, అది తర్వాత వసంత పంచమి. షో ఆస్పిషియస్ టైం, ఈరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చాలా ఆస్పిషియస్ టైం. ఈ వసంత పంచమి అంటే ముఖ్యంగా సరస్వతిజీని పూజించే రోజు. ఎవరైతే ఈ రోజు సరస్వతి యొక్క నామా ధ్యానం చేస్తూ ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవ లేదా హరే కృష్ణ లేదా ఓం నమ శివాయ, చాలా మంది చాలా స్కూల్లోని ఈరోజు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు, మీకు తెలుసు లేదో చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా మనకి సరస్వతీదేవి యొక్క కృపత వల్ల మనకి ఈ దివ్యమైన జ్ఞానం పొంది మనం ఈ యొక్క మెటల్ స్ట్రగ్లింగ్ నుంచి బయటపడగలుగుతామండి వైదిక ఆచారం. కానీ మనం ఈ యొక్క విద్యని భౌతిక ఇంద్రియతృప్తి కార్యక్రమం వరకు నేర్చుకోవడం దీనిలో నిమగడం అంది సరి కాదు. మనకిస్తున్న మార్గం తప్పు. కానీ మనం సరస్సు మీద ధ్యానం చేస్తూ ఈ విద్యను మన ఆధ్యాత్మిక విద్యను ఎప్పుడైతే మనం అవలంబించుకుంటామో లేదా మనం చేస్తామో మనం ఆ సరస్సు యొక్క కరుణ వల్ల ఆధ్యాత్మిక మార్గంలో మనం అభివృద్ధి సాధించగలుగుతాం అన్నమాట. అదే రఘునందన్ ఠాకూర్, రఘునందన్ ఠాకూర్ యొక్క జన్మదివసం కూడా ఈరోజే. ఆయన గురించి కొంచెం వివరణ మనం చర్చించుకుని ఈ తరగతి మనం ముగిద్దాం. రఘునందన్ ఠాకూర్ చాలా మంచి భక్తుడు. అతను చైతన్య మహాప్రభు దీవెన నేలలో ఒక ముఖ్య వ్యక్తి. ఆయన జన్మించిన ప్రదేశము కత్వాలోని శ్రీకంఠ అనే ప్రాంతంలోనే జన్మించారు. ఆయన తండ్రి పేరు ముకుంద కవిరాజు. అంటే ఇప్పుడంటే కవిరాజులు అంటే వైద్యులు. అప్పట్లో వైద్యులు కవిరాజ్ అనేవారు. ఇప్పట్లో వైద్యులు డాక్టర్స్ లేదంటే ప్రొఫెషనల్ రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ అప్పట్లో కవిరాజ్ అంటే వాళ్ళేమి ఈ యొక్క ఆధునిక వైద్యం చేసేవారు కాదు, వనమూలికలతోనే ఆయుర్వేదం చేసిన వైద్యాలు మాత్రమే ప్రజలకు అందించేవారు. ఆ విధంగా ముకుంద కవిరాజు తన నిత్య జీవితం సాగిస్తున్నప్పుడు ఆ ఊర్లో ఉండే రాజు కూడా ఎటువంటి అనారోగ్యం పొందినట్టయితే ఈ ముకుంద కవిరాజుని ఇంటికి పిలిపించుకుని తన చేత వైద్యం చేయించుకున్నాడు. అంత గొప్ప పేరు ఉంది ముకుంద కవిరాజుకి. అతనికి ఈ యొక్క రఘునందన్ ఠాకూరు జన్మ ఇవ్వడం జరిగింది. ఆ రఘునందన్ ఠాకూరు చిన్న వయసు నుంచి ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ ఎంతో చాకచక్యము నేర్పు తనకు విద్యాభ్యాసంలో కొనసాగించాడు. అంతేకాకుండా భగవంతుని బట్టి చిన్నప్పటి నుంచే భక్తి సేవలను ఆశిస్తున్నాడు. ఎందుకోసం అంటే తండ్రి చింతన నుంచి తన పూర్వకాలం నుంచి వస్తున్న కృష్ణుడికి విగ్రహానికి ప్రతిరోజు కూడా నైవేద్యం చేసి ఆ నైవేద్యం వచ్చిన ప్రసాదాన్ని తన ఇంట్లో ఉన్న పరివారంతో కూడా తీసుకోవడం చింతన చూసుకున్నాడు. కాబట్టి తను కూడా సహజంగానే కృష్ణుడి పట్ల ఆకర్షణ అయ్యి కృష్ణుకు నామంత్యం ఉచ్చరణ చేస్తూ కృష్ణుకు దివ్యమైన లీలను మననం చేసుకుంటూ కార్యం చేస్తుండేవాడు. ఒకరోజు ఈ యొక్క రఘునాథ ఠాకూర్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ముకుంద కవిరాజు పక్క ఊర్లో వైద్యం చేయడం కోసం వెళ్ళాడు. మరి వెళ్ళేటప్పుడు తను ప్రతినిత్యం చేసే నైవేద్య కార్యక్రమాలు ఆటంకం ఏర్పడకుండా కోసం రఘునాథ ఠాకూర్కి పిలిచి, నాయన భగవంతుడికి నువ్వు ఈరోజు నైవేద్యం చేయి, ఆ విధంగా వచ్చిన ప్రసాదాన్ని నువ్వు మీ తల్లికి అప్పించిన తర్వాత మీతో తీసుకోవడం చెప్పేవాడు. సరే అని తండ్రి చెప్పిన సూచనని ఖచ్చితంగా పాటించడం కోసం ఆ రఘునాథ ఠాకూర్ ఆ ప్రసాదం తీసుకుని కృష్ణుని ముందు పెట్టి, ఓ కృష్ణ, నా తండ్రి నీకు నివేదన చేయమని చెప్పాడు, నువ్వు వచ్చి ఆహారం తీసుకో అని చెప్పాడు. మనం కూడా ఆపరేట్ చేస్తుంటాం, అటువంటి నో రెస్పాన్స్, ఎటువంటి ప్రతిస్పందన లేదు. మామూలుగా శ్రీకృష్ణుడు అట్లా ఉన్నాడు. రఘునాథ ఠాకూర్కి ఆశ్చర్యం వేసింది, నా తండ్రి చెప్పాడు భగవంతుని నైవేద్యం చేయమని, ఇక్కడ చూస్తే కృష్ణుడు ఆహారం తీసుకోవట్లేదు, నేనేమో పొరపాటు చేశానేమో, ఇప్పుడు కానీ ఈ ప్రసాదం మళ్ళీ బయట పట్టుకెళ్తే నన్ను తిట్టేస్తుంది అమ్మ, ఏం చేయాలని తీవ్రమైన రోదంతో కృష్ణుని మళ్ళీ ప్రజేసి, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, ఈ ప్రసాదం తీసుకోవాల్సిందే అని మారం చేశాడు అన్నమాట. లేక ఎట్లా మనం కొన్ని సమయాలు తల్లిదండ్రులు పిల్లలు మారం చేస్తున్నాం, నాకు కావాల్సిన అంటప్పుడు తల్లి ఓకే అని ఆ పిల్లవాళ్ళకి ఇస్తుంటాం. అట్లా కృష్ణుడు ఈ రఘునాథ ఠాకూర్ మారం చేశాడు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, ఈ ప్రసాదం తీసుకోవాల్సిందని. రఘునాథ ఠాకూర్లో ఉండే ఆ పవిత్రత, అతను చూపిస్తున్న ఆ అపారమైన భక్తికి కృష్ణుడు డక్కని ప్రత్యక్షమై ఆహారం తీసుకున్నాడు. అప్పుడు రఘునాథ సంతోషంతో ఆ ప్లేట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. తిన్నగా తల్లి దగ్గరకు వచ్చాడు, ప్లేట్ వంటగదిలో పెట్టేసి మళ్ళీ ఆడుకోవడం వెళ్ళిపోయాడు. తల్లి వంటగదిలోకి వచ్చి, ఎక్కడరా భోజనం అంది, ప్రసాదం ఎక్కడరా అంది. ఎక్కడా, కృష్ణుడు తినేశాడు. సార్ వెదవా, కృష్ణ ఎక్కడ తింటాడు, బుద్ధి లేదా, నువ్వే తినేసి ఉంటావు. లేదమ్మా నేను తినలేదు అని చెప్పాడు. ఎందుకంటే రఘునాథ దగ్గర చిన్నప్పటి నుంచి నిజాయితీ కలిగిన వాడు, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాడు కాదు. అప్పుడు తల్లికి కోపం వచ్చింది, సరే విషయం ఎట్లాగైనా తండ్రికి చెప్పాలనుకుంది. ఆ రోజు సాయంత్రంకి తండ్రి వచ్చాడు. ఏమండి చూడండి, మన అబ్బాయి ఈ విధంగా భగవంతు దగ్గర నైవేద్యం పెట్టని చెప్పాడు, ఆహారం మొత్తం తినేసి కృష్ణుడు తినని చెప్తాడని. తండ్రికి రఘునాథ ఠాకూర్ మీద సందేహం రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రఘునాథ ఠాకూర్కు తెలుసు ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత భక్తి సేవ ఆచరిస్తున్నాడు, ఎంత పవిత్రంగా జీవితం ఆచరిస్తున్న తెలుసు కాబట్టి. కానీ సందేహం, అతను కూడా సందేహం ఉంది, ఏమో కృష్ణుడు తింటాడు తినడాన్ని. సరే రఘునాథ్ పిలిచి, నాయన ఈరోజు సాయంత్రం భగవంతుని నైవేద్యం పెట్టావా, అప్పుడు కృష్ణుడు నిజంగా తినలేదో నాకు చూపించగలుగుతావు అన్నాడు. ఓ తప్పకుండా అన్నాడు. ఎందుకు, ఆ రఘునాథకు తెలుసు కృష్ణ సరిగ్గా తింటాడని. అందులో సాయంత్రం ఆఫరింగ్ సైనా సమయంలో మన మంచి భోగ తయారు చేశారు. భగవంతుడు రఘునాథ ఠాకూర్ భోజనం పెట్టాడు. కృష్ణ త్వరగా వచ్చి ఆహారం స్వీకరించు అని చెప్పారు. టక్కన కృష్ణుడు ప్రతిష్ఠాడు, టక్కడగా ప్రసాదం తిన్నాడు. రఘునాథ ఠాకూర్ తండ్రి ముకుంద కవిరాజు గోడ పక్క నుంచి అంతా చూశాడు, ఆశ్చర్యపోయాడు. అతను కళ్ళు తానే నమ్మలేకపోయాడు, ఇట్లా నిలుకొని మళ్ళీ చూశాడు. నిజమే, ఇంకా అతను ఆనందంతో తన్మే చెందిపోయాడమంట. అరే నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ భగవంతుడు సేవ చేస్తున్నాను, అర్పణ చేస్తున్నాను, ఒక్కరోజు కూడా భగవంతుడు నా దగ్గర రాలేదే, నా కుమారుడు ఇట్లా పిలిస్తే వచ్చాడు అంటే నా కుమారుడు ఎంత మంచి భక్తుడు, ఎంత పవిత్రత కలిగి ఉన్నాడు అని ఎంతో ఆనందపడ్డాడు. కృష్ణుడు ఆహారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ముకుంద రఘునాథ దగ్గర ఆ యొక్క ప్లేట్ చేసి పెట్టుకొచ్చేసరికి ఆ కొంచెం రిమైనింగ్ ప్రశ్న కొంచెం ఉందన్నమాట. వెంటనే దాన్ని తన రఘునాథ ఠాకూర్కి, తర్వాత తాను తన భార్యకి ముగ్గురు దాన్ని తీసుకుని ఎంతో ఆనందపడలేదు. భగవంతుడు తీసుకున్న ఆ చిన్న ఉచ్చిష్ట ఎంతో దివ్యమైన అనుభూతిని ఆనందాన్ని పొందగలేమంట. ఆ తర్వాత ఆ విధంగా అతను క్రమక్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. 5th వయసు వచ్చిన తర్వాత అతను చైతన్య మహాప్రభు ఉద్యమంలోనికి, ఈ యొక్క సంగీత ఉద్యమంలోకి సభ్యుడు అయిపోయాడు. ఈ యొక్క మహాప్రభు ఉద్యమంలో ఆయన చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమం అంటే నృత్యం. ఈ రఘునందన్ ఠాకూర్కి నాట్యం అంటే చాలా ఇష్టం. సంకీర్తనం చేస్తే అక్కడికి వచ్చి వండర్ఫుల్గా డ్యాన్స్ చేశాడనమాట. ఆ డ్యాన్స్ చూసి చైతన్య మహాప్రభుకి ఆశ్చర్యం వేసేది. తనే పరుగు వచ్చి తను కూడా ఆ యొక్క రఘునందన్ ఠాకూర్తో కలిసి నృత్యం చేసే సందర్భాలు చాలా సందర్భాయి. ఈ విధంగా ఒకసారి పూరిలోని ఈ యొక్క రథయాత్ర సమయంలోని ఈ జగన్నాథ రథం వెళ్తున్నప్పుడు, జగన్నాథ రథం చుట్టూ 7 బృందాలు చైతన్య మహాప్రభు ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తుంటారు. అప్పట్లో ఒక రథంకి ముందు వెనక ఇవి ఒక 4 వైపులు, తర్వాత ఆ ముందున్నలో ఒకటి, ఈ ముందున్న ఒకళ్ళు, మళ్ళీ ఫ్రంట్లోనే జగన్నాథ ముందే ఒకడు, ఇట్లా మొత్తం 7 బృందాలు రథాన్ని సంకీర్తనం చేసుకుంటూ లాక్కువెళ్ళడం అనమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. ఈ 7 బృందాల్లోని ఒక బృందం ఈ యొక్క శ్రీకంఠ గ్రామం నుంచి వచ్చిన బృందం అనమాట. ఆ యొక్క బృందానికి రఘునందన్ ఠాకూరు మెయిన్ హెడ్ పర్సన్ అనమాట, నాయకుడు అనమాట. ఆ నాయకత్వంలో ఆయన ఈ యొక్క నగర సంకీర్తనం చేసుకుంటూ ఈ యొక్క రథం లాక్కుడు వెళ్ళడం. మహాప్రభు 7 బృందాల్లో కనిపించేవాడు. ఆయన ఒక దగ్గర ఉండేవాడు కాదు, ఆయన 7 బృందాల్లోనే తన యొక్క దివ్యమైన లీలను ప్రదర్శించేవాడు అనమాట. అందరూ కూడా 7 బృందాల్లోనూ కూడా చైతన్య మహాప్రభుని చూసేవారు. ఆ యొక్క రథాన్ని లాక్కుంటూ ఆ యొక్క గుండెచర మందిరానికి పట్టుకెళ్ళారు అనమాట. ఈ యొక్క విధానం అప్పట్లో జరుగుతూ ఉండేది. అక్కడే పూరిలోనే అప్పుడు ఈ యొక్క రఘునందన్ ఠాకూర్ చేసిన గొప్ప లీలలో ఒకటి ఏంటంటే, మధు పుష్కరిణి అని ఉంటుంది పూరిలోని నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ యొక్క ఎంతమంది పూరి చూశారు? పూరిలోని నరసింహస్వామి టెంపుల్ ఈ యొక్క గుండీచ టెంపుల్ బ్యాక్ సైడ్ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. నరసింహస్వామి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్తే అక్కడ మధు పుష్కరిణి ఉంది. ఆ మధు పుష్కరిణి దగ్గర ఈ యొక్క జంబు వృక్షం అనేది పెద్ద వృక్షం. జంబు వృక్షం అంటే మరీ చెట్టు అనమాట. ఆ జంబు వృక్షానికి కదంబ వృక్షాలు కదంబ పుష్పాలు పూసే విధంగా ఆయన సంకల్పించాడు. ఎంతకాలం అయితే రఘునందన్ ఠాకూర్ అక్కడ ఆ పూరిలో నివసించాడో అంతకాలం ఆ కదంబ ఈ యొక్క కదంబ పుష్పాలు జంబు వృక్షానికి పూస్తూ ఉన్నాయి. వాటిని జగన్నాథ్కి అప్పుడు అర్పణ చేసి తన కార్యక్రమం చేసుకుంటున్నాడు. అప్పుడే జరిగిన తర్వాత జగన్ ఆ యొక్క రఘునాథ ఠాకూరు తన దీవెనలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జరగలేదు. అంటే అంత పవిత్రత కలిగి ఉన్నాడంది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ మొత్తం ఈ రఘునాథ కథలోని దొరికిన నాకు అంశాలు కొంత మాత్రమే, ఫుల్ లక్షణం దొరకలేదు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, మనస్పూర్వకంగా మనం ఎంత పవిత్రంగా ఉంటామో, మనం చేసే కార్యక్రమం ఎంత పవిత్రంగా ఉంటాయో, మనం ఎంత నిజాయితీగా స్థిరంగా మన కృష్ణ చేత ఆచరిస్తామో, కృష్ణుడు ఖచ్చితంగా మనతో ప్రతిస్పందిస్తాడనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. అందులో అటువంటి ఈ రఘునందన్ ఠాకూర్ని మనం మనసులో ఈరోజు బాగా మననం చేసి, ఆయన కృష్ణుని బట్టి ఎంత తీవ్రమైన భక్తి పవిత్రతను పొందినాడో ఆ పవిత్రతను మనకిమ్మని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, వైష్ణవులు పరమ కృపామయులు కాబట్టి మన బట్ట ఆ యొక్క అదే భక్తిని లేదా అదే తీవ్రతని అదే నిజాయితీని మనకు అందిస్తారు. తద్వారా మనం కృష్ణ మార్గంలో అభివృద్ధి చెందుతూ చివరికి మనం భగవన్ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం పొందగలుగుతాం అన్నమాట. ఇది ఈ యొక్క తరగతిలో మనం తెలుసుకోవాల్సింది. ఇంకా మీలో ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఓకే. జయ శ్రీ రాఘవన్ భగవాన్కి, శిలా ప్రభుపాద్కి గౌర ప్రేమ అండి.